63వ శ్లోకం చూడండి. జగద్వి లక్షణం బ్రహ్మ,
లక్షణం బ్రహ్మ,
బ్రాహ్మణోన్యన్న కించన,
బ్రాహ్మణోన్యన్న కించన, బ్రహ్మాద్యాద్భాతి చేన్నిత్యమరీచితాః.
మన దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి? సాధారణంగా మనకెదురుగా ఈ జగత్తు ఉన్నది కాబట్టి మన దృష్టి జగత్తులోను, జగత్తులో ఉన్నటువంటి జీవుళ్ళ మీద ఉంటుంది. అయితే జీవులను చూస్తూ ఉన్నప్పటికీ, జగత్తును చూస్తూ ఉన్నప్పటికీ, ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మాన్ని, ఈ జీవులలో కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూడటం నేర్చుకోవాలి. అంటే మన దృష్టి ఎల్లప్పుడూ పరమాత్మ మీదనే ఉండాలి. భౌతికమైనటువంటి ప్రపంచం మీద కాకుండా ప్రపంచానికి ఆధారమై ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ మీదనే మన దృష్టిని నిలపాలి. ఎందుకని? ఈ జగత్తు కానీ జీవుళ్ళు కానీ మిథ్య, ఒట్టిదే. రాత్రి స్వప్నం ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. కాబట్టి దీని మీద కాకుండా మన దృష్టి, దీనికి ఆధారంగా అధిష్టానంగా సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై పరిపూర్ణమై ఉన్నటువంటి ఆ పరమాత్మ మీద మన యొక్క దృష్టిని నిలపాలి. మరి జాగ్రత్తలో మనకు కనిపించేవన్నీ ఏమిటండి? ఈ కనిపించేవన్నీ కూడా యథార్థంగా పరమాత్మ, కానీ మనం మాత్రం వాటిని వస్తువులుగా, విషయాలుగా, భోగాలుగా చూస్తుంటాం. కానీ మనం చూసేటువంటివన్నీ కూడా పరమాత్మే, యథార్థంగా పరమాత్మ. ముక్తులైనటువంటి వాడు అలాగే చూస్తాడు, అతడికి జగత్తు లేనిదే అది మిథ్య, బ్రహ్మమే సత్యం. కనుక బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటిది ముక్తులైనటువంటి వాడికి అనుభవం. మనమేమో అలా సాధన చేయాలి. కాబట్టి ముక్తుడికేమో అది అనుభవం, అంటే ఈ జగత్తు లేనిదే అని, పరమాత్మే సత్యమని అతడికి ఎల్లప్పుడు కూడా ఆ స్థిర నిశ్చయం ఉంటుంది, అలాగే ఉంటాడు. మరి జగత్తు అదృశ్యం కాలేదుగా. తాడును చూచి పాము అనుకున్నప్పుడు వెలుగు రాగానే పాము అదృశ్యమైంది, తాడు కనపడతా ఉంది. మరి ముక్తుడైనటువంటి వాడికి ఈ జగత్తు కనపడకుండా పోతుందా? పోదు, ఈ జగత్తు కనపడుతూనే ఉంటుంది. అయితే ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువుల కోసమో, విషయాల కోసమో, భోగాల కోసమో మన మాదిరిగా ఆయన పరుగు తీయడు, వాటిని కావాలనుకోడు, వాటి కోసం ప్రయత్నం చేయడు. ఎందుకని? రాత్రి స్వప్నంలో కనిపించినటువంటి విలువైనటువంటి వస్తువుల కోసం మేలుకున్న తర్వాత మనం ఏమైనా ప్రయత్నం చేస్తామా? చెయ్యం కదా. రాత్రి ఎక్కడో ఒక నిధి కనపడింది కల్లో, ఆ నిధి ఎంతో బంగారం ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి అని అనుకున్నాం, తెలుసుకున్నాం. మరి తెల్లారి పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత పలుగు పారా పట్టుకొని వెళుతున్నామా? వెళ్ళటల్లా. ఎందుకంటే అది సత్యం కాదు, అది మిథ్య అని మనకి తెలుసు. ఇది మనకి ఎట్లా తెలిసిందో, ముక్తుడైనటువంటి వాడికి ఈ జగత్తంతా కూడా మిథ్య కనుక దీనిలో ఉన్నటువంటి వస్తువుల కోసమో, విషయాల కోసమో, భోగాల కోసమో అర్రులు దాచాల్సినటువంటి పని లేదు. వాటి మీద ఏమాత్రం కూడా అతడికి అభిరుచి ఉండదు, పొందాలని ఉండదు, ఆశపడడు, వాటి కోసం ప్రయత్నించడు. అందుకే దీనికి ఉదాహరణ చెప్పారు, మరుమరీచిక అని. ఎడారిలో ఎండమామల్ని చూస్తే ఎలాగో అలాగని, అంటే ఎడారిలోకి కొత్తగా పోయినటువంటి వాడైతే దూరంగా నీరుందనుకొని పరిగెడుతుంటాడు. పరిగెత్తి 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 ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ అంత దూరంలోనే కనపడతా ఉంటుంది నీరు. ఆయన పోయిన చోట మాత్రం నీరు ఉండదు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఓహో ఇది నీరు కాదు ఇసుకే, కాబట్టి నీరు ఇక్కడ లేదు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ దప్పికైతే వాటి కోసం పరిగెడతాడా? మళ్ళీ దప్పికైంది దూరంగా చూస్తే నీరు కనపడతా ఉంది, వెళతాడా? వెళ్ళడు, ఎందుకంటే అతనికి తెలుసు నీరు అనేది ఇక్కడ లేనే లేదు, ఇదంతా ఇసుక మాత్రమే అని. కనుక పరిగెత్తడు. కనుక అతడు ఎట్లాగైతే ఎండమావుల యొక్క విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎంత దప్పికైనా సరే వాటి కోసం పరిగెత్తడో, అలాగే ముక్తుడైనటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల కోసమో భోగాల కోసమో దేనికోసం కూడా ప్రయత్నించడు, కావాలనుకోడు, ఆశపడడు, కోరడు, అసలు కోరాలనే ఆలోచనే రాదు. అయితే ఉన్నదంతా బ్రహ్మమే అని తెలిసిన తర్వాత, బ్రహ్మము కంటే అన్యముగా రెండవది ఏది లేదు అని తెలిసిన తర్వాత, మరి ఎప్పుడు మనకు అనుభవానికి వస్తుంది ఆ బ్రహ్మం? నేను పరమాత్మను అనేటువంటి అనుభూతి మనకి ఎప్పుడు కలుగుతుంది అనే దానికి సమాధానంగా 64వ శ్లోకంలో చెప్తున్నారు. 64వ శ్లోకం చూడండి. దృశ్యతే శ్రూయతే యద్వత్,
దృశ్యతే శ్రూయతే యద్వత్,
బ్రహ్మణోన్యన్న తద్భవేత్,
బ్రహ్మణోన్యన్న తద్భవేత్,
తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మా,
తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మా,
సచ్చిదానందమద్వయం,
సచ్చిదానందమద్వయం,
దృశ్యతే శ్రూయతే యద్వత్,
దృశ్యతే శ్రూయతే యద్వత్, బ్రహ్మణోన్యన్న తద్భవేత్, తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మా,
సచ్చిదానందమద్వయం,
సచ్చిదానందమద్వయం,
శ్రూయతే శ్రూయతే యద్వత్. అంటే చూడబడేటువంటి, వినబడేటువంటి. దృశ్యతే అంటే చూడబడే, శ్రూయతే అంటే వినబడే. కాబట్టి చూడబడేటువంటి వినబడేటువంటివి ఏవైతే ఉన్నాయో తత్ బ్రహ్మణ అన్యత్ నా తద్భవేత్, అవన్నీ కూడా బ్రహ్మము కన్నా వేరైనటువంటివి కానే కాదు. మనం ఏదైతే చూస్తున్నామో అదంతా బ్రహ్మమే, ఏదైతే వింటున్నామో అదంతా బ్రహ్మమే. బ్రహ్మాన్ని కాకుండా ఇంకేదైనా ఉందంటే ఏమీ లేదు, నాకు కించన కొంచెం కూడా ఏమి లేదు, అంతా బ్రహ్మమే. తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ, తత్వజ్ఞానాచ్చ ఆత్మజ్ఞానంలో నిలిస్తే, తత్వజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం వల్ల నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొందటం వల్ల, బ్రహ్మజ్ఞానం వల్ల తద్బ్రహ్మ ఆ బ్రహ్మము సచ్చిదానందం అద్వయం, అది సచ్చిదానందము అద్వయం అని మనకు తెలుస్తుంది. కనుక బ్రహ్మాన్ని చూడాలి అంటే తత్వజ్ఞానం కావాలి, మనకి ఆత్మజ్ఞానం కావాలి. అదే ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి ముఖ్య విషయం. ఇక్కడ కనబడేది వినబడేది ఏదైతే ఉందో అదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యమేమీ లేదు. శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే వినబడే, శబ్ద స్పర్శ కాకి తెలుస్తున్నాయి, రూప కంటికి కనపడే, రస నాలుగుకి తెలిసి, గంధ ముక్కుకి తెలిసే వాసన, ఇవన్నీ కూడా అంటే ఈ పంచ విషయాలు, ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. నిజంగా ప్రపంచం అంతా వీటితో కూడుకొని ఉంది. ఆరోదేమీ లేదు ఈ ప్రపంచంలో. జాగ్రత్తగా ఆలోచించండి. శబ్దస్పర్శ రూప రసగంధాలు తప్ప ఆరో విషయం ఏమి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి వీటితో కూడుకున్నటువంటిదే ఈ జగత్ అంతా కూడా. మరి ఈ జగత్ అంతా వీటితో కూడుకున్నటువంటి జగత్ అంతా బ్రహ్మమే. బ్రహ్మం కన్నా అన్యము కాదు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు దీంట్లో కూడా చెప్తున్నాం. ఒకవేళ బ్రహ్మం కన్నా అన్యముగా ఏదన్నా ఉంది అని అనుకున్నావా, అది నీ భ్రమ. బ్రహ్మము కన్నా అన్యముగా ఏదన్నా ఉంది అని కనుక పొరపాటునో గ్రహపాటునో అలవాటునో నువ్వు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. ఎలాంటిదంటే ఎండమావుల్లో నీరు లాంటిది. అంటే ఉన్నదండి ఉన్నదండి అంటే ఏముంది, అక్కడ నీరు కాదు ఉంది, అక్కడ ఇసుకుంది. నీరు అనేది నీ భ్రమ కనుక అదంతా భ్రమ. అయితే అటువంటి అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అటువంటి అనుభూతి ఎప్పుడు కలుగుతుంది, అలాగే ఎవరికి కలుగుతుంది అనే తర్వాత శ్లోకంలో చెప్తారు. ఎప్పుడు కలుగుతుంది, ఎవరికి కలుగుతుంది. మరి ఎప్పుడు కలుగుతుంది అంటే తత్వజ్ఞానాన్ని పొందితే, ఆత్మజ్ఞానాన్ని పొందితే, బ్రహ్మజ్ఞానాన్ని పొందితే, నేను బ్రహ్మమును అనేటువంటి జ్ఞానాన్ని పొందితే. అంటే నేను బ్రహ్మమును అనేటువంటి జ్ఞానాన్ని ఎట్లా పొందుతాం, ముందుగా సద్గురువు యొక్క బోధ ద్వారా తెలుసుకోవాలి. సద్గురువు చెబుతాడు తత్వమసి నీవు పరబ్రహ్మ అనివే అని. ఆ చెప్పినటువంటి మాటని మనం బాగా విచారణ చేసి మననం చేసి అవును నిజంగా నేను ఆ బ్రహ్మాన్నే అని తెలుసుకుంటే దాన్ని సాధన చేయాలి. నేను బ్రహ్మాన్ని అని కనుక అటువంటి బ్రహ్మజ్ఞానం కలిగేదాకా, తత్వజ్ఞానం కలిగేదాకా మనం విచారణ చేస్తూ ఉండాలి. చేస్తేనే మనకి పరమాత్మ సాక్షాత్కారం. కనబడేది వినబడేది అంతా బ్రహ్మము కంటే వేరు కాదు అని మనం చెప్పుకున్నాం. ఇది మన అనుభవంలో కూడా ఉంది. కనబడేది వినబడేది బ్రహ్మము కన్నా వేరు కాదు అని మన అనుభవంలో కూడా ఉంది. స్మృతులు చెప్తున్నాయి, యుక్తితో ఆలోచిస్తే సరిపోతున్నది, మన అనుభవం కూడా సరిపోతుంది. ఎందుకంటే రాత్రి కల్లో నీకు కొన్ని కనిపించినవి, కొన్ని వినిపించినవి. రాత్రి కల్లో కొన్ని కనిపించినవి వస్తువులు కానీ లేదా ప్రకృతి కానీ లేదా ఏవైనా సరే కనిపించి, మనుషులు కానీ జంతువులు కానీ, అలాగే కొన్ని శబ్దాలు మాటలు వినిపించినవి. మరి స్వప్నంలో కనిపించినటువంటి వినిపించినటువంటివి ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడంటే మనకి ఏదైనా వినిపిస్తుందంటే బయట నుంచి ఎవరో అక్కడ పాట పాడుతుంటేనో, పద్యం చదువుతుంటేనో, మాట్లాడుతుంటేనో మనకి కనపడుతుంది. మన ఎదురుగా ఏదైనా ఉంటే కనపడుతుంది. మరి రాత్రి నీకు కళ్ళలో కనపడేటువంటిది వినపడ్డది ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ మనస్సులో నుంచే వచ్చింది. నీ మనస్సే దాన్ని తయారు చేస్తుంది. కాబట్టి మనస్సులో నుంచి వచ్చింది. కలగనేటువంటి వాడికన్నా అవి వేరు కాదు. కలగనేటువంటి వాడు వాడిలోనే అవన్నీ కూడా ఉన్నాయి. కనుక మనస్సే ఈ స్వప్న జగత్తుని సృష్టించుకున్నది. ఈ విషయం మనకి తెలుసు. మనసే స్వప్న జగత్తుని సృష్టించుకున్నదని తెలుసు. కానీ మనసే ఈ జాగ్రత్త జగత్తుని కూడా సృష్టించుకున్నదని మనకి తెలియదు. ఈ జగత్ అంతా కూడా మనోసృష్టి. ఆ విషయం మనకి తెలియాలి. ఓ సముద్రం దగ్గరికి పోయి నిలబడ్డావు, చిన్నవి పెద్దవి అలలు వస్తా ఉన్నాయి. వచ్చి 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 ఆ పెద్ద పెద్ద అల్లాల చిన్న చిన్నయ్యి చిన్న చిన్నయ్యి చివరికి నీ పాదాలని తాకి అవి కాస్త అంతమైపోతాయి. మరి ఈ అల్లలన్నీ కూడా సముద్రమేనా, సముద్రం కంటే వేరా? సముద్రం కంటే వేరుగా, సముద్రమే అంటే నీరే, కానీ అవి కొంచెం ఆకారం వచ్చింది అట్లా పైకి కొద్దిగా ఎగిరేటప్పటికల్లా దాన్ని అలా అన్నా. అంటే నామం రూపం ఏర్పడ్డది, అలా అనే నామం అలా యొక్క రూపం ఏర్పడదు. నామరూపాలు తొలగిస్తే సముద్రమే కనుక అక్కడ రెండవది ఏది లేనే లేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ ప్రకారంగా మనం చూచేది వినేది అన్నీ కూడా బ్రహ్మమే పరమాత్మే అని మనం తెలుసుకోవచ్చు. ఇలా శృతి యుక్తి అనుభవాల ద్వారా నిరంతరము కూడా ఆత్మను గురించే విచారణ చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం తత్వజ్ఞానం మనకు కలుగుతుంది. కనుక ఎల్లప్పుడు కూడా ఈ విచారణ చేయాలి. ఏ విచారణ చేయాలి? నేను చూస్తున్నది బ్రహ్మమే, నేను వింటున్నది బ్రహ్మమే, నేను తాకుతున్నది బ్రహ్మమే, నేను రుచి చూస్తున్నది బ్రహ్మమే, నేను వాసన చూస్తున్నది బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే అని ఇలా విచారణ చేస్తూ ఉండాలి. ఇలా నిరంతరం విచారణ చేస్తూ ఉంటే అప్పుడే మనకి ఈ ఆత్మజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం మనకి కలుగుతుంది. మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సాధన అంతా ఇదే. మళ్ళీ మళ్ళీ చెబితే కాస్త మనసుకు బాగా ఎక్కుద్దనే ఉద్దేశంతో ప్రతి శ్లోకంలో కూడా మళ్ళీ అక్కడికే వస్తాం. నువ్వు ఆత్మానుభూతిని పొందాలంటే, ముక్తిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి? నువ్వు చూచేదాన్ని వినేదాన్ని అన్నిటినీ కూడా బ్రహ్మముగా భావించు, అలా విచారణ చేయి. ఓహో, అతడు బ్రహ్మమే కదా, ఆమె బ్రహ్మమే కదా, అది బ్రహ్మమే కదా, ఆ చెట్టు బ్రహ్మమే కదా, ఆ కుక్క బ్రహ్మమే కదా, ఆ పంది బ్రహ్మమే కదా, ఆ కొండ బ్రహ్మమే కదా, ఆ ఏగ బ్రహ్మమే కదా, ఆ దోమ బ్రహ్మమే కదా, లాగా విచారణ చేయాలి. అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా గబగబా అనుకోవటం కాదు, ఆ బ్రహ్మము ఎట్లాగో విచారణ ద్వారా ఆ చెట్టు బ్రహ్మమే అని అన్నప్పుడు బ్రహ్మం అంటే చైతన్యం కదా, ఆ చైతన్యం కారణంగానే ఆ చెట్టు ఆకులు కానీ కొమ్మలు కానీ అన్నీ కూడా పెరుగుతున్నాయి, కదులుతున్నాయి, అవి కావాల్సినటువంటి శక్తిని ఇస్తాం. సరే, ఆ వ్యక్తిని బ్రహ్మము అనుకోవాలనుకోండి, అవును అతడు చేతులు కదిలిస్తున్నాడు, కాళ్ళు కదిలిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, తింటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడంటే ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం కనుక అక్కడ ఉన్నది బ్రహ్మమే అని ఇలాగా అన్ని బ్రహ్మమే 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 అని నిరంతర విచారణ చేస్తుంటే అదే ఆత్మజ్ఞానం, అదే తత్వజ్ఞానం, అదే చివరికి ఆత్మానుభూతిగా మారుతుంది. ఈ ప్రకారంగా బ్రహ్మము ఏకమని, అద్వయమని, నిత్యమని, శాశ్వతమని, సత్యమని ఇలాగా ఆ బ్రహ్మాన్ని గురించి పదే 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 మనం భావిస్తూ ఉండాలి. సర్వవ్యాపకమై, సూక్ష్మాతి సూక్ష్మమై, స్వయం ప్రకాశమై ఉన్నటువంటిది ఈ బ్రహ్మము అని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అలా అర్థం చేసుకొని, ఎప్పుడైతే అలా నిరంతరము కూడా అందులోనే ఉంటే, అంటే ఎప్పుడో కూర్చొని ధ్యానం చేసే 10 నిమిషాలు కాదు, ఎల్లప్పుడు కూడా నీ పనులు నువ్వు అన్ని చేసుకుంటా ఉన్నప్పటికీ కూడా లోపల భావన మాత్రం అలా సాగిపోవాలి. అలా సాగాలి అని అంటే ఎల్లప్పుడూ ఆ భావాన్ని చేసి 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 చేస్తే అప్పుడు మనం చేయకపోయినా అదే సాగిపోతాం. అంత దూరం మనం పోతే చివరికి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఆత్మానుభూతి అంటే ముక్తి కలుగుతుంది. ఈ ప్రకారంగా మనం ఎల్లప్పుడూ కూడా ఈ ఆత్మనిష్టలో, బ్రహ్మనిష్టలో మనం ఉండాలి. జాగ్రత్త ప్రత్యయ ఆవయస్యాహు ప్రత్యయం బుధ అన్నాడు. అంటే జాగ్రత్తావస్థలో ఉండగానే ఎవరికైతే అజ్ఞానం నశించిపోతుందో వారే జీవన్ముక్తులు. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదేదో అల్లా తప్ప మాట కాదు, మహోపనిషత్తులో మాట. ఏమండి ముక్తి ఎప్పుడు వచ్చుద్దండి అని మన వాళ్ళు అప్పుడప్పుడు సందేహపడుతుంటారు. ఎవరినా కానీ చనిపోతే వాడికి ముక్తి వచ్చిందని అంటుంటారు. చనిపోయిన వాడికి ముక్తి రాదు, జీవించి ఉన్నటువంటి వాడికే ముక్తి వస్తుంది. జీవించి ఉన్నప్పుడు ముక్తి వస్తేనే ఆ తర్వాత ఎప్పటికప్పుడు దేహం రాలిపోద్ది. జీవించి ఉన్నప్పుడే ముక్తి, చనిపోయిన తర్వాత కాదు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. జాగ్రత్తావస్థలో అంటే మనం మేలుకున్నటువంటి అవస్థలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ జగద్భావం తొలగిపోతుందో, ఇది జగత్తు అనేటువంటి భావం తొలగిపోతుందో, ఇది పరమాత్మ అనేటువంటి భావం కలుగుతుందో, అదిగో వాడే జీవన్ముక్తుడు అని మహోపనిషత్తు తెలియజేస్తాం. నేను అద్వయమైనటువంటి, ఏకమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మను అనేటువంటి అనుభూతి కలుగుతుంది. మరి ఇటువంటి ఆత్మజ్ఞానం ఎవరికి కలుగుతుంది అనేటువంటి విషయం మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతుంది. ఆత్మజ్ఞానం వల్లనే బ్రహ్మానుభూతి తెలిసింది, అర్థమైంది. బ్రహ్మానుభూతి ఎట్లా కలుగుద్ది? ఆత్మజ్ఞానం వల్లనే. జగత్తు లేనే లేదని, కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నదని, కనిపించే జగత్తంతా పరమాత్మేనని, అలా జగత్తుని బ్రహ్మముగా పరమాత్మగా మనం దర్శించాలని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అయితే అటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం అనేటువంటిది ఎవరికి కలుగుతుంది అని అంటే మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 65 శ్లోకంలో 65 చూడండి. సర్వగం సచ్చిదాత్మానం,
సర్వగం సచ్చిదాత్మానం,
చక్షుర్నిరీక్షతే,
జ్ఞాన చక్షుర్నిరీక్షతే,
అజ్ఞాన చక్షుర్నే చేత,
అజ్ఞాన చక్షుర్నే చేత,
ఆస్వంతం భానుమందవత్,
ఆస్వంతం భానుమందవత్.
సర్వగం సచ్చిదాత్మానం,
సర్వగం సచ్చిదాత్మానం,
చక్షుర్నిరీక్షతే,
జ్ఞాన చక్షుర్నిరీక్షతే,
అజ్ఞాన చక్షుర్నిచేత,
అజ్ఞాన చక్షుర్నిచేత,
ఆస్వంతం భానుమందవత్,
ఆస్వంతం భానుమందవత్.
సర్వగం సచ్చిదాత్మానం, సర్వవ్యాపకమై, సర్వగం అంటే సర్వవ్యాపకమై, సచ్చిదాత్మానం సత్తు చిత్తు అయినటువంటి ఆత్మని, సత్స్వరూపము చిత్స్వరూపమైనటువంటి ఆత్మని జ్ఞానచక్షు నిరీక్షతే, జ్ఞాన నేత్రంతో మాత్రమే చూడటానికి వీలుంది. అంటే పరమాత్మని చూడాలంటే ఈ నేత్రాలు పనికిరావు, ఈ నేత్రాలతో ఏనాటికి కూడా పరమాత్మని చూడటం అనేది సాధ్యం కాదు. దానికి జ్ఞాన నేత్రం కావాలి. జ్ఞాన నేత్రం అంటే ఎక్కడన్నా ఇదిగోనండి ఈశ్వరుడికి ఉన్నట్టు మనకు కూడా ఉందా అంటే మనకేం కనపడుతుందా? మరి ఏమిటండి మరి జ్ఞాన నేత్రం? మనకి జ్ఞానం రావటమే జ్ఞాన నేత్రం, ఆత్మజ్ఞానం కలగటమే జ్ఞాన నేత్రం. కనుక అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ చర్మ చక్షువులతోటి పరమాత్మను చూడటం కుదరదు. ఎలాగా అంటే మళ్ళీ ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. సూర్యుణ్ణి గుడ్డివాడు చూడలేనట్టుగా, గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి సూర్యుని చూడలేడు, అలాగనే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు పరమాత్మను చూడలేడు. పరమాత్మను చూడాలంటే అజ్ఞానం పోవాలి కాబట్టి, అజ్ఞానం పోవాల్సిందే కాబట్టి జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలి, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం కావాలి. జగత్ అంతా కూడా మాయాకల్పితం, ఇదంతా మిథ్య. రాత్రి స్వప్నం కూడా కల్పితమేగా, అది కల్పితమే. ఈ జగత్తు కూడా కల్పితమే. నిజంగా ఇక్కడ జగత్తు లేనే లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఏమండి జగత్తు ఇట్టు కనపడతా ఉంటే ఉన్నది పరమాత్మ అంటారేమిటి? చీకట్లో ఉన్నాడు, తాడును చూచి పాము అనుకుంటున్నాడు. అంటే పాము లేనే లేదంటున్నావు పక్కన. అదేంటండి, పాము స్పష్టంగా కనపడతా ఉంటే అదిగో చూడండి చుట్టు చుట్టుకొనింది, అదిగో పైన పడగ విప్పింది, అదిగో బుస కొడుతున్నట్టు శబ్దం కూడా వస్తున్నది. ఇంత స్పష్టంగా పాము కనపడుతుంటే పాము లేనే లేదంటారేమిటి అన్నాడు. ఆయనేమో అంతకుముందు భ్రమపడి ఆ భ్రమ తొలగినటువంటి ఆయన, నీకేమో ఇప్పుడు కొత్తగా భ్రమ కలిగింది అందుకని అది లేదంటే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. అదే ప్రకారంగా మరి గురువు చెప్తున్నాడు ఈ జగత్తు లేనే లేదు, ఉన్నదంతా పరమాత్మే అని. అదేమిటి జగత్తు కనపడుతుంది కదా, నీకు కనపడుతుంది నాకు కనపడుతుంది, మరి లేదంటావేంటి? లేదంటే ఇక్కడ ఉన్నది పరమాత్మయ్యా, ఆ పరమాత్మ చూసి నువ్వు జగత్తు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. చీకట్లో ఉంటేనేమో పాము అనుకున్నావు, అజ్ఞానంలో ఉంటేనేమో జగత్ అనుకుంటున్నావు. కాబట్టి నీ అజ్ఞానం కారణంగానే ఈ జగత్తు కనపడుతున్నది. నిజంగా కూడా ఇక్కడ ఉన్నది పరబ్రహ్మమే, పరమాత్మే. మరి మాకు కూడా ఆ భ్రమ తొలగాలంటే ఎట్లండి? తత్వజ్ఞానాత్, తత్వజ్ఞానం కలగాలి. తత్వజ్ఞానం కనుక కలిగితే ఆత్మానుభూతి కలుగు. అంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానాన్ని కనుక పొంది ఆ జ్ఞానాన్ని కనుక సాధన చేస్తే, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్టుగా జాగ్రత్తావస్థలోనే మేలుకున్న అవస్థలోనే నేను బ్రహ్మాన్ని 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 అని నిరంతరము కూడా జ్ఞానం విచారణ చేస్తే ఆత్మానుభూతి కలుగు. కనుక ఆత్మానుభూతి కలగాలంటే నిరంతర విచారణ చేయాలి. అయితే ఎవరికి కలుగుతుంది అటువంటి అనుభూతి అంటే జ్ఞాన నేత్రం కలిగినటువంటి వాళ్ళకి అన్నారు. ఎవరికి జ్ఞాన నేత్రం ఉంది, ఎవరికి జ్ఞాన నేత్రం లేదు? మనం ఎవరిని చూసినా సరే రెండు కళ్ళే ఉన్నాయి కానీ మూడో కన్ను ఎవరికి కనపడతలా? ఏళ్ళు అయితే ఐదు కాకుండా ఆరు కనపడుతున్నాయి కానీ కళ్ళు మాత్రం రెండే కనపడుతున్నాయి ఎవరికైనా. ఈ రెండు కళ్ళతోటేమో మీరు చూడలేరు అంటున్నారు. కాబట్టి జ్ఞాన నేత్రం కావాలి. జ్ఞాన నేత్రానికే జ్ఞాన స్వరూపం కనపడుద్ది, అజ్ఞాన నేత్రానికి అజ్ఞాన స్వరూపం కనపడుద్ది. అజ్ఞానం అంటే జగత్తు, జ్ఞానం అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మను చూడాలంటే జ్ఞాన నేత్రం కావాలా, ప్రపంచాన్ని చూడాలంటే అజ్ఞాన నేత్రం కావాలి. ఎందుకో ఇక్కడ చెప్తున్నారు, సూర్యుడు ఎంత బాగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ గుడ్లగోబ చూడగలుగుతుందా? చూడలేదు. గుడ్లగోబకి అసలు పగల్లేదు, పాపం అది పగటిని చూడలేదు. అందుకని సూర్యుని కూడా ఎప్పుడు చూడాల, పగలంతా కళ్ళు మూసుకొనే ఉంటుంది, రాత్రిపూట కళ్ళు తెరుస్తుంది. సరే, అందుకని సూర్యుడు అనేటువంటి మాట వాటికి తెలియదు. సూర్యుడు అనేటువంటిది తెలియదు, వెలుగు అనేటువంటిది కూడా తెలియదు. ఒక తండ్రి ఆయన కొడుకుతో కలిసి పొరుగురికి ప్రయాణం అయ్యాడు. సరే, ఒక అడవి గుండా పోవాలి, రాత్రి అవుతుంది. రాత్రి అయ్యేటప్పటికీ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒక చెట్టు నీడన, ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు క్రింద చిన్నగా ఒక పక్కలు పంచుకొని పడుకున్నాను నిద్రపోయాడు. సరే, తెల్లవారకు ముందే తండ్రి లేచాడు, నిద్ర లేచాడు. కొడుకే ఒక చిన్నపిల్లవాడు కావటం ఇంకా నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు నిద్రపోయేటువంటి కుమారుడిని నిద్ర లేపాడు. ఒరే నాయనా, లేవరా, నిద్ర లేవరా, సూర్యుడు పొడుస్తున్నాడు, ఎండ వస్తున్నది, మనం తొందరగా వెళదాం అని. సరే, పైన ఆ చెట్టు మీద ఒక గుడ్లగూప, దాని పిల్లలు ఉన్నాయి. అప్పుడు ఆ ఎంటనయ్యి, అమ్మ అమ్మ, సూర్యుడంట పొడుస్తున్నాడంట, ఎండంట వస్తున్నదంట అని చెబితే, చాలు చాలులే, సూర్యుడా పడవటమా నాకు తెలీదా ఏంది ఇంతవరకు నేను ఎప్పుడు చూడలా సూర్యుడిని సూర్యుడు లేడు ఈ అంటలేదు అవన్నీ ఏమి లేవు అని వెటకారం చేసింది గుడ్డివాడికి సూర్యుడు ఎట్లా కనపడతాడు కనపడ్డాడు సూర్యుడు కనపడ్డు చంద్రుడు కనపడ్డు నక్షత్రాలు కనపడవు ఈ జగత్తు కనపడదు మనుషులు కనపడరు గుడ్డివాడికి ఏవి కనపడవు ధృతరాష్ట్రుడు మాత్రం కనుక అజ్ఞాన స్వరూపమైనటువంటి జగత్తు అజ్ఞాన నేత్రానికి కనిపిస్తుంది జ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మ జ్ఞాన నేత్రానికి కనిపిస్తుంది అందుకనే మనం దృష్టిని జ్ఞానమయం చేయాలి జ్ఞాన నేత్రం కావాలంటే మన దృష్టిని జ్ఞానమయం చేయాలి ఇప్పుడు ఆన్సర్ జ్ఞాన నేత్రం ఎట్లా వస్తుంది దృష్టిని జ్ఞానమయం చేయి దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్ అన్నారు దృష్టిని జ్ఞానమయం చేస్తే ఈ జగత్ అంతా బ్రహ్మమయంగా కనపడుద్ది అంట అదే ఆత్మానుభూతి పొందినటువంటి వాడి పరిస్థితి దృష్టిని జ్ఞానమయం చేస్తే జగత్తు బ్రహ్మమయంగా కనపడుద్ది కనుక మనం దృష్టిని మార్చాలి సృష్టిని ఎట్టాగూ మార్చలేము దృష్టిని మాత్రమే మార్చాలి సృష్టిలో ఏమైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని ఉండు అంటే ఉండటం పో అంటే పోవటం జరగదు మన ఇష్టాయిష్టాలతో నిమిత్త లేదు కనుక ఆ సృష్టి సంగతి అలా ఉన్నాయి నువ్వు దృష్టి ఎట్లా పెడతావో చూడు నువ్వు ఎలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు మనిషిని మనిషిగా చూడొచ్చు మనిషిని పరమాత్మగా చూడొచ్చు కుక్కని కుక్కగా చూడొచ్చు కుక్కని పరమాత్మగా చూడొచ్చు కాబట్టి నీ దృష్టిని జ్ఞానమయం చేయి అని అంటున్నారు ఇక్కడ కనుక ఈ ప్రకారంగా మనకి జగద్భావన ప్రపంచ భావన ఇవన్నీ కూడా వదలాలి మనస్సు ఆలోచన రహితం కావాలి ప్రపంచాన్ని గురించినటువంటి ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి ముసులుకొని అలా ఉంటే మనం పరమాత్మ వైపుకు తిరగలేము ప్రాపంచికమైనటువంటి విషయాలను చిన్నగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేసి ప్రశాంత జీవనాన్ని గనక గడుపుతూ ఉంటే అన్ని వ్యవహారాల్లో తలదూర్చి వ్యవహారాలన్నీ నాకే కావాలని అన్నీ పట్టించుకొని వాటితో ఏడుస్తా అలా ఉంటే మనం పరమాత్మను ఎప్పటికీ దర్శించలేదు వీలైనంత వరకు ఒక్కొక్కటి 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 ఒక్కటి తగ్గించుకుంటా మనసుని ప్రశాంతం చేసుకుంటా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడే పరమాత్మ దర్శనం నీకు సాధ్యమవుతుంది కనుక ఎవరికి సాధ్యమవుతుంది అంటే జ్ఞాన నేత్రం ఉన్న వాళ్ళకి ఎవరికి జ్ఞాన నేత్రం వస్తుంది ఎవరైతే తమ యొక్క దృష్టిని జ్ఞానమయంగా మార్చుకుంటారో అదిగో వాళ్ళకి కనుక జ్ఞాన నేత్రం వల్లనే బ్రహ్మానుభూతి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తాం బ్రహ్మానుభూతి కలిగి సర్వత్రా బ్రహ్మాన్ని దర్శించాలంటే దానికి జ్ఞాన నేత్రం కావాలని ఇంతవరకు ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం ఇంత చెప్పి ఆ జ్ఞాన నేత్రం ఎలా తెరుచుకుంటుంది అని మళ్ళీ ఇంకో ప్రశ్నకి సమాధానంగా తర్వాత 66వ శ్లోకంలో చెప్పబోతున్నాడు శంకరాచార్యుల వారు దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి విషయాన్ని కూడా చిత్త చివరి దాకా తీసుకెళ్తున్నారు పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు ఎలాంటివో చెప్పారు అది సూక్ష్మాతి సూక్ష్మని సర్వవ్యాపకమని స్వయం ప్రకాశమని చెప్పారు ఆ తర్వాత ఎవరు ఆత్మానుభూతిని పొందుతారు ఎప్పుడు ఆత్మానుభూతిని పొందుతారు చెప్పారు జ్ఞాన నేత్రం కావాలని చెప్పారు మరి జ్ఞాన నేత్రం ఎట్లా తెరుచుకుంటుంది ఇప్పుడు జ్ఞాన నేత్రానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి సంపూర్ణంగా తెలియజేయటం కోసం మళ్ళీ 66వ శ్లోకాన్ని చెప్తున్నారు 66వ శ్లోకాన్ని మనం రేపు తెలుసుకుందాం.